ವ್ಯಾಯಂ ತು ಮಮಾಂಗಾನಿ ವಾಕ್ ಪ್ರಾಣಶ್ಚಕ್ಷುಶ್ರೋತ್ರಮಥೋಬಲವಿಂದ್ರಿಯಾಣಿ ಚ ಸರ್ವಾಣಿ ಸರ್ವಂ ಬ್ರಹ್ಮೋಪನಿಷದಂ ಮಾಹಂ ಬ್ರಹ್ಮ ನಿರಾಕುರ್ಯಾಂ ಮಾಮಾ ಬ್ರಹ್ಮ ನಿರಾಕರೋತ್ ಅನಿರಾಕರಣಮಸ್ತ್ವನಿರಾಕರಣಂ ಮೇ ಅಸ್ತು ತದಾತ್ಮನಿ ನಿರತೇಯ ಉಪನಿಷತ್ಸು ಧರ್ಮಾ ತೇ ಮಯಿ ಸಂತು ತೇ ಮಯಿ ಸಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
286 ಪೇಜಿ 6 ಮಂತ್ರಂ 12 ಖಂಡಂ.
ತಂ ವಾ ಈತಂ ದೇವಾಹ ಆತ್ಮಾನಮುಪಾಸತೆ ತಸ್ಮಾತ್ ತೇಷಾಂ ಸರ್ವೇ ಚ ಲೋಕಾಃ ಆಪ್ತಾಃ. ಸರ್ವೇ ಚ ಕಾಮಾಃ ಸ ಸರ್ವಾಭಿಶ್ಚ ಲೋಕಾನ್ ಆಪ್ನೋತಿ. ಸರ್ವಾಭಿಶ್ಚ ಕಾಮಾನ್ ಯಸ್ತಮಾತ್ಮಾನಮನುವಿದ್ಯ ವಿಜಾನಾತೀತಿ ಅಪ್ರಜಾಪತಿರುವಾಚ ಪ್ರಜಾಪತಿರುವಾಚ.
ಈ 6 ಮಂತ್ರಂತೋ 12 ಖಂಡಂ ಪೂರ್ತಿ ಐಂದಿ. 8 అధ్యాయంలో 2 విషయాలు చెప్పబడినై, అంటే 2 విద్యలుగా చెప్పబడినై. 1 సగుణ ఈశ్వర ఉపాసన, 2 నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. దహర విద్య లేక బ్రహ్మ సగుణ బ్రహ్మ విద్య అని పేరు. 1 నుంచి 6 ఖండాల వరకు అది బ్రహ్మ విద్య. 2 విషయం కూడా దహర విద్య, నిర్గుణ బ్రహ్మ విద్య. మొదటిది సగుణ బ్రహ్మ విద్య, మొదటి 6 ఖండాలు. 7 నుంచి 12 వరకు నిర్గుణ బ్రహ్మ విద్య, ఇది కూడా దహర విద్యే. మొదటి విద్యని ఉపాసన అన్నాం, 2 విద్యని జ్ఞానం అన్నాం. ఈ తేడా మనకు చక్కగా తెలియాలి విషయం, అప్పుడే మనకు విషయం బోధపడినట్లు. 2 భాగంలో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం చెప్పబడింది, మొదటి భాగంలో సగుణ బ్రహ్మ జ్ఞానం చెప్పబడింది అని. సో సగుణ బ్రహ్మ ఉపాసనలో ఉపాసకుడు నేను జీవాత్మని, ఆ పరమాత్ముడు వేరు అనే భావన ఉంటుంది. పరమాత్ముణ్ణి సగుణంగానే చూస్తాడు, రూపాలతోనే చూస్తాడు, కనుక భేదం ఉంటుంది అక్కడ. కానీ నిర్గుణ బ్రహ్మ జ్ఞానంలో జీవాత్మ అంటే ఆ జ్ఞానం పొందినటువంటి జీవుడు, వ్యక్తి భగవంతుడికి తనకు భేదం లేదని తెలుసుకుంటాడు. అది నిజమైన భక్తి. ఇది మొదటి మెట్టు. భగవంతుడు వేరు, నేను వేరు అని ఉపాసన చేయడం మొదటి మెట్టు. ఈ మొదటి మెట్టు దాటి 2 మెట్టుకు రావాలి కదా. 2 మెట్టుకు వస్తేనే భక్తి పూర్ణమైనట్లు. కనుక ఈ మెట్టుకు వచ్చినప్పుడే భక్తి పరిపూర్ణమైనట్లు అని మనం తెలుసుకోవాలి. కనుక ఈ మంత్రంలో మనం ఏం తెలుసుకున్నామంటే, దేవతలు కూడా ఆ బ్రహ్మాన్ని ఉపాసన చేశారు అని చెప్తున్నారు. నిర్గుణం బ్రహ్మ తురీయం చైతన్యం నేనే అని తెలుసుకోవడానికి ఈ ముందు మెట్లన్నీ ఆచరిస్తేనే తెలుస్తుంది. ఏమేమి మెట్లంటే, ആത്മ സ്ഥൂല ശരീര സംബന്ധി, സൂക്ഷ്മ ശരീര സംബന്ധി, കാരണശരീര സംബന്ധി. ആത്മചൈതന്യം ഈ സ്ഥൂല ശരീരം സ്ഥൂല പ്രപഞ്ചം, സൂക്ഷ്മശരീരം സൂക്ഷ്മപ്രപഞ്ചം, കാരണശരീരം കാരണപ്രപഞ്ചം, ഈ ശരീരത്രയം പ്രപഞ്ചത്രയാലോ ആത്മ അനുസ്യൂതంగా ఉన్నది అని తెలుసుకోవడమే నిర్గుణ బ్రహ్మ జ్ఞానం. ఆత్మ అంటే నిర్గుణం బ్రహ్మ, చైతన్యం, ఉనికి, సత్త, ఇదంతా కూడా మూలం ఆధారం అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు ఈ ప్రపంచంలో. భయము అటువంటివి లేకుండా ఆనందంగా ఉండగలుగుతాడు అన్నాడు. మరణ భయం, వ్యాధి భయం, దుఃఖం, శోకం ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ తమ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. కష్టమైనా సరే తెలుసుకొని తీరాలి. కష్టమైనా సరే డబ్బులు సంపాదిస్తున్నారా లేదా, కష్టమని సంపాదించకుండా ఉంటున్నారా? ఎందుకంటే కష్టపడి సంపాదిస్తేనే ఈ జీవితం నిలుస్తుంది, మనిషి జీవించగలుగుతాడు. కష్టపడి సంపాదించకుండా ధనం లేకపోతే ఆహారం ఉండదు, నీరు ఉండదు, నివాసము ఉండదు. అదేవిధంగా నిజమైన జీవితం ఏంటి? నేను ఈ దుఃఖాలకు అతీతుణ్ణి, నేను భయపడాల్సిన పని లేదు, ఆత్మ చైతన్యాన్ని నేను అని తెలుసుకుంటే నిజమైన జీవితం. కనుక దానికి కష్టపడి ప్రయత్నం చేయాలి. అలా దేవతలు కూడా చేశారు అని ఈ మంత్రంలో మనకు చెప్తున్నారు. ఈ మూడు అవస్థలకి నేను అతీతుణ్ణి అని తెలుసుకోవాలి. జాగ్రత్త అవస్థలో స్థూల శరీరం సంబంధ, స్థూల ప్రపంచ సంబంధ, స్వప్నావస్థలో సూక్ష్మ శరీర సంబంధ, సూక్ష్మ ప్రపంచ సంబంధ, సూక్ష్మంగా ఉంటాయి అన్ని కలలు. కారణ శరీరం నిద్రావస్థలో, సుషుప్తి అవస్థలో ఏమీ తెలియదు నాకు, అంత శూన్యం అనే స్థితిలో ఉంటాడు, కారణ ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. మూడు అవస్థలతో అవస్థ పడుతున్నాం మనం ప్రతిరోజు. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థ గురించి మాట్లాడతాం, నిద్రావస్థ గురించి మాట్లాడతాం, మనకు వచ్చే అవస్థలు ఇవన్నీ రోజు కూడా. ఈ అవస్థలు సత్యం అనుకోవడం వల్ల మనం అవస్థ పడుతున్నాం, అది విషయం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, ఈ మూడు అవస్థల్లో మనం తిరుగుతూ ఉన్నాం ప్రతిరోజు. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, 360 రోజులు జీవితాంతం. ఈ మూడు అవస్థల్ని నిజమనుకోవడమే అవస్థ, తెలుగు అవస్థ. బాగుంది విచార, చూడండి, మనిషికి చాలా అవస్థ పడుతున్నామండి మేమంటాడు. ఎందుకు అవస్థ పడుతున్నావో తెలుసా? ఈ మూడింటిని అవస్థలని నువ్వు నిజం అనుకున్నావు కనుక అవస్థ పడుతున్నావు. మరి ఏమనుకోమంటారు? ఆ అవస్థలు ఈ శరీరానికి సంబంధించినవి. ఈ 80 కేజీలు 70 కేజీలు ఉంది చూసారా, ఈ శరీరం దీనికి సంబంధించినవి, మనసుకు సంబంధించింది. ఈ మూడు అవస్థల్లో మారకుండా ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఆత్మనైనటువంటి నాకు సంబంధించింది కాదు అని తెలుసుకోవాలి, గురువు ముఖంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు అవస్థ ఉండదు. నేను అవస్థాత్రయ సాక్షిని అని తెలుసుకున్న వాడికి అవస్థ ఉండదు, తెలుగు అవస్థ ఉండదు, కష్టం ఉండదని అర్థం. నేను అవస్థాత్రయ సాక్షిని అని తెలుసుకున్న జ్ఞానికి ఏ అవస్థ ఉండదు. నిజంగా ఉండవాండి అన్నాడు. అవును, ఉండవు. అప్పుడు ఎక్కడుంటానండి నేను? ఏమన్నా గాలిలో తేలుతుంటానా పైన? ఎవరికి కనపడకుండా అంతర్ధానంగా అట్లా ఉంటానంటే అట్లా ఏమీ ఉండవు. ఇప్పుడు ఎట్లా ఉన్నావో అట్లాగే ఉంటావు. నీ ముక్కు, కళ్ళు, చెవులు ఏమీ మారవు, అలాగే ఉంటాయి. ముసలిదనం వస్తుంది, ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళలాగానే అట్లాగే ఉంటారు. నీ ఇల్లు, ఆస్తి పాస్తులు అన్నీ అట్లాగే ఉంటాయి. బయటకి మనకు కనపడే మార్పు ఏమీ ఉండదు. ఈ జ్ఞానం వల్ల మనకు బాహ్యంగా మన ఇంట్లో కానీ మన శరీరంలో కానీ ఏ మార్పులు రావు. మరి ఎక్కడండి మార్పు వచ్చేది అంటే మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మన గురించి మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మన కుటుంబం గురించి, మనం చూసే వస్తువుల గురించి, వాటి మీద మనకున్న ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. మనకు వచ్చే అనుభవాల గురించి కూడా ఆ ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఈ విధానంలో మార్పు అనేది, మన ఆలోచన విధానంలో మార్పు కంటికి కనపడుతుందా? ఎవరికి కనపడదు, గురువుకు కూడా కనపడదు. మన మనస్సులో ఆలోచన విధానం, దృక్పథం, దృష్టికోణంలో వచ్చే మార్పు మనకే తెలుస్తుంది. ఎలాగైతే మనకు ఆకలి అయితే మనకే తెలుస్తుందో, మనకు దాహమైతే మనకే తెలుస్తుందో, అదేవిధంగా ఈ జ్ఞానం రాకపోవడం వల్ల వచ్చే దుఃఖము, అవస్థ మనకే తెలుస్తున్నది. నేను అవస్థాత్రయ సాక్షిని అని తెలుసుకుంటే అవస్థలు లేవు అని నాకే తెలుస్తుంది. ఇది విషయం. ఇక్కడ ఈ విషయాన్ని గ్రహించడానికి మన ప్రయత్నం కష్టసాధ్యమైన విషయం అయినా కూడా ప్రయత్నం చేయదగ్గది, చాలా అవసరం అని చెప్పి చూడండి మంత్రంలో, తం వా ఏతం దేవాః ఆత్మానం ఉపాసతే. ఆ దేవతలు కూడా ఈ ఆత్మని ఉపాసించారు, తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. కేనోపనిషత్తులో ఇంద్రుడు, అగ్ని, వరుణ, వాయు వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయాసపడ్డారు. ఉపాసతే తస్మాత్ తేషాం సర్వేచ లోకాన్ ఆత్తాః. కనుక వాళ్ళు అన్ని లోకాలను పొందారు అన్నారు. ఇక్కడ మనం అన్ని లోకాలను పొందారు అంటే అన్ని లోకాలకు వెళ్ళి కూర్చొని కాసేపు అట్లా సినిమా చూసినట్లు వస్తారా అని అర్థం? అలా కాదు. నేను ఆత్మరూపంగా అంతటా ఉన్నాను కనుక నేను అన్ని లోకాలలో ఉన్నట్లే. చూసారా ఆలోచన విధానం మారిందా లేదా? పుస్తకంలో సర్వాన్ లోకాన్ ఆత్తాః, ఆత్తాః అంటే పొందారు, పొందుతారు. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో దేవతలందరూ పొందారు, అలా తెలుసుకున్న జ్ఞానులు కూడా, మనుషులు కూడా పొందుతారు అన్నారు. ఎక్కడికి వెళ్లకుండానే నేను అన్ని చూశానని చెప్పచ్చు మనం. ఇప్పుడు ఏమి చూడకుండానే అన్ని చూశానని చెప్పచ్చు. ఎలా? ఒకటే మార్గం, నేను అందరి శరీరాలలో ఆత్మరూపంగా ఉన్నాను కనుక ఆత్మ సాక్షిగా, సాక్షి రూపేణ నేను అన్ని శరీరాలలో అన్ని చూశాను, అన్ని విన్నాను, అన్ని తిన్నాను. జక్షన్ క్రీడన్ రమమాణ, నేను అనుభవించనిది లేదు, నాకు తెలియనిది లేదు. చెప్పచ్చా లేదా? అది లక్ష్యార్థ దృష్ట్యా. అలా వాళ్ళు అన్ని లోకాలను పొందారు. సర్వేచ కామాః సర్వాభుశ్చ లోకాన్ ఆప్నోతి. అన్ని కోరికలు తీరతాయి, అన్ని కోరికలు తీరతాయి, అన్ని లోకాలకి వెళతారు. సర్వాగుశ్చ కామాన్ను స్తమ ఆత్మానం అనువిద్య. ఎలా పొందారు? తమ్ ఆత్మానం అనువిద్య, ఆత్మని తెలుసుకొని, ఆత్మని తెలుసుకొని. విజానాతి ఇది ప్రజాపతి రువాచ. ప్రజాపతి ఏం చెప్పారు? ఓ ఇంద్ర, ఈ విధంగానే దేవతలు తెలుసుకొని అన్నీ పొందారు వాళ్ళు. ఎవరైతే ఇవి తెలుసుకున్నారో వాళ్ళు కూడా అన్నీ పొందారు అన్నాడు. పొందారు అంటే ఇక్కడ లోకల్గా మనం ఇట్ట పొందేవన్నీ కాదు, ఈ ఒక్క శరీరంలో ఏది పొందినా కూడా అది పరిమితమే అవుతుంది. ఒక్క శరీరం ద్వారా, ఈ కళ్ళ ద్వారా ఎంతవరకు చూడగలం, ఎంత డిస్టెన్స్ పోగలదు మన దృష్టి, ఈ చెవుల ద్వారా ఎంత వినగలం. కనుక అన్నీ పొందారు, అన్నీ చూశారు, అన్ని కోరికలు తిరిగినాయి అంటే ఈ శరీరం ద్వారా కాదు, అన్ని శరీరాలలో ఆత్మస్వరూపంగా ఉండి అన్ని శరీరాల ద్వారా తాను ఆత్మే ఆ శరీరంలో అనుభవిస్తున్నాను అంతటా. ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానా లేనా? ఆత్మరూపంగా చూస్తే అమెరికాలో ఉన్నాను, శరీర దృష్ట్యా చూస్తే క్లాసులో ఉన్నాను, హాల్లో కూర్చున్నాను. కనుక తేడా ఉందా లేదా? అది ప్రజాపతి రువాచ. ప్రజాపతి రువాచ, ఇంద్ర ఇది బ్రహ్మజ్ఞానం అంటే. ఇంకా నీకు ఏ లోటు ఉండదు, ఏ తాపత్రయం ఉండదు అలా పొందితే. కనుక ఇక్కడ పొందడం అంటే ఏమీ లేదు, నేను ఆత్మగా అన్నింటిలో ఉన్నాను కనుక అంతటా ఉన్నాను కనుక ఎక్కడ ఏ శరీరంలో ఎవరు ఏది అనుభవిస్తున్నా ఆనందిస్తున్నా అది నేనే అనుభవిస్తున్నట్లుగా సర్వాత్మభావ, సర్వాత్మభావమే అన్నీ పొందినట్లు. ఇప్పుడు అర్థమైందా జ్ఞానులు ఎందుకు తృప్తిగా ఉంటారు, అర్థమైన సీక్రెట్? సన్యాసులు మన ఋషులందరూ కూడా ఏమీ లేకుండా, ధనం లేకుండా, ఆస్తులు పాస్తులు లేకుండా ఆనందంగా ఎలా ఉన్నారు అంటే కారణం ఇదే. ఈ ప్రపంచం అంతా నా ఆస్తి, ఉన్నదంతా కూడా నాదే, అప్పుడు నేనేం లేనివాడిని అవుతాను? ఎలా లేనివాడిని అవుతాను నేను అసలు? చూడండి దృష్టికోణం. మనమేమో మన చిన్న ఇల్లు 2BHKK డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అది పట్టుకొని వేళ్లాడతాం, దిగులు చింత అన్ని సమస్యలతో బాధపడతాం. 2BHKయా లేకపోతే 3BHKయా? పోనీ కొన్న తర్వాత ఆయన ఆనందంగా ఉంటాడా? అది లేదు. పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, అని హాయిగా నిద్రపోతా అంటే అమ్మో భయంగా ఉందంటాడు. ఏమిట్రా అంటే ముసలితనం వస్తున్నది అన్నాడు. ఈ బాధలు నిన్న వెన్నంటే ఉంటాయి నీకు జ్ఞానం వచ్చే వరకు. చూసారా, అలా ఇంద్రుడిలాగా మనం కూడా ఈ జ్ఞానాన్ని పొందాలి. ఆ ప్రజాపతి చెప్పినటువంటి విద్యని మనం ఈరోజు వింటున్నామంటే ఎంత భాగ్యం అది. ఇటువంటి భాగ్యాన్ని మనం పొందామంటే ఎన్ని జన్మజన్మల సుకృతం ఇది. అందుకని ఇంతటితో ప్రజాపతి విద్య పూర్తయిపోయింది అన్నారు. ఇప్పుడు 13వ ఖండంలో ప్రవేశిస్తాం. ఇక్కడ ఉపాసనలు చెప్పబడినాయి. 13వ ఖండం 14వ ఖండం చదువుతాం. ఈ రెండు ఖండాలు కొన్ని విషయాలు కలిసి ఉన్నాయి వీటిలో, అందువల్ల రెండు ఖండాలు మనం చదువుతాం ముందు, తర్వాత అర్థం చెప్తాను. 288వ పేజీ 13వ ఖండం. శ్యామాచ్చ బలం ప్రపద్యేం చబలాత్ శ్యామం ప్రపద్యే శిశ్వ ఇవ రోమాణీ విధూయ పాపం చంద్రైవ రాహోముఖాత్ ప్రముచ్యం భూత్వా శరీరం అకృతం కృతాత్మా బ్రహ్మలోకమభిసంభవామి ఇత్యభిసంభవామీతి. తర్వాత మంత్రం కూడా చదువుతాం. 289వ పేజీ. ఆకాశో వై నామ నామరూపయోర్నిర్వహిత తే యదంతరా తద్బ్రహ్మ తదమృతం స ఆత్మా ప్రజాపతే సభాం వేష్మ ప్రపద్యే యశోహం భవామి బ్రాహ్మణానాం యశః రాజ్ఞాం యశః విషాం యశః అహం అనుప్రాప్తస్తి సాహాహం యశసాం యశః శ్వేతమదత్కం అదత్కం శ్వేత లిందుమాభిగాం లిందుమాభిగాం. పదాలే కొంత క్రొత్త క్రొత్తగా ఉన్నాయి. ముందు ఈ 13, 14లో విషయాలు కొన్ని అటు ఇటుగా కలిసి ఉండడం వల్ల నేను 14వ ఖండానికి మొదటి రెండు లైన్లకి అర్థం చెప్తాను. సారం మొదట 14వ ఖండం సారం ఏమిటి, రెండు లైన్లలో కూడా చెప్పిందంటే నిర్గుణ బ్రహ్మ జ్ఞాన సారం చెప్పబడింది. నిర్గుణ బ్రహ్మ జ్ఞాన సారం ఏమి చెప్పబడిందంటే ఆకాశోవై బ్రహ్మ. ఇప్పుడు దీన్ని మూడు విధాలుగా మనం చూడాలి, మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం. ఇప్పుడు మొదటి భాగం చెప్తున్నాను, తర్వాత 13వ ఖండంలోకి వెళ్ళి రెండవ భాగం చూస్తాం, తర్వాత మూడవ భాగం చెప్పుకుందాం. మొదటి భాగంలో నిర్గుణ బ్రహ్మ జ్ఞానం ఏది చెప్పారు, 7 నుండి 12 వరకు చెప్పినటువంటి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం దాని సారాంశం ఇది 14వ ఖండంలో మొదటి రెండు లైన్లు. మహావాక్య సారాంశం అని అర్థం. మహావాక్య సారాంశం ఏమని చెప్పబడింది అంటే పరమాత్మ సృష్టికర్త అని చెప్పబడింది. పరమాత్మ సృష్టికర్త. ఆకాశోవై నామ, ఆకాశం అంటే దహరాకాశం, అల్ప ఆకాశం. ఆయన పేరు ఆకాశం అని పేరు, ఆత్మకి ఆకాశం అని పేరు. ఎందుకని అంటే ఆకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటాడు, ప్రకాశంలాగా అంతటా వ్యాపించి ఉంటాడు. ఆకాశం దేన్నితో అంటదు, అసంగ. సో నిర్గుణ బ్రహ్మ కూడా అసంగ, ప్రకాశంతో కూడా దేది అంటదు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రకాశం కనపడుతోంది, ఆ ప్రకాశాన్ని ఏమైనా అంటుతుందా వెళ్ళి? ఆత్మ కూడా అంతే, ఆకాశ ప్రకాశములలాగా. అందుకని ఆకాశం అనే పేరు ఇక్కడ చెప్పబడింది. ఈశ్వర అని పేరు, చూడండి, ఈశ్వరుడికి ఆకాశం అని పేరు. దీని మీద పెద్ద విచారం ఉంది బ్రహ్మసూత్రంలో. ఆకాశో వై నామ. అయితే ఏమిటి, ఆకాశం అనే పేరు కలిగినటువంటి నిర్గుణ బ్రహ్మము ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే నామరూప నిర్వహిత. నామరూప నిర్వహిత అంటే సృష్టికర్త. దేని సృష్టికర్త? నామరూపయోహో, నామరూపములకు సృష్టికర్త. నామరూపములకు, ఊరు పేరు అంటారు చూసారా, రూపం, ఊరు పేరు, అడ్రస్, ఇవన్నిటికీ ఆయన సృష్టికర్త. ఆ నామరూపం రాగానే జీవాత్మభావం వచ్చేస్తుంది, జీవాత్మభావం రాగానే అహంకారం వస్తుంది. నా అడ్రస్ తెలుసా నీకు, నేను ఎక్కడ ఉంటానో తెలుసా, నేనేం చదువుకున్నానో తెలుసా, నేను ఎవరు అబ్బాయినో తెలుసా, మా నాన్న పేరు తెలుసా, ఎవరు సృష్టించారు ఇవన్నీ. ఆకాశ అనే ఈ పేరు కలిగిన ఈశ్వరుడు పరమాత్మ సృష్టించాడు, సృష్టికర్త. నామరూపయోర్ నిర్వహిత. ఇక్కడ పదాలు కొంచెం క్లిష్టంగా అనిపిస్తాయి, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యత్ అంతరా తత్ బ్రహ్మ. ఇక్కడ సత్యం, సత్ అంతరా, ఈ నామరూపాల వెనుక సత్తాగా ఉనికి, ఉనికిగా పుష్పం ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, అది ఉన్నది, ఇది ఉన్నది అంటున్నాం కదా. యత్ సత్యం, ఏదైతే ఆధారమో నామరూపాలకి, ఆ అదే బ్రహ్మ. ఏదైతే నామరూపాలకి ఆధారమో ఆ ఉన్నది ఉనికి అనేటువంటిదే బ్రహ్మం. తత్ బ్రహ్మ యత్ అంతరా తత్ బ్రహ్మ. యత్ తే అంతర, తే అంటే ఇక్కడ తయోహో నామరూపయోహో, నామరూపముల వెనుక. ఇప్పుడు మన పేరు ఉన్నదండి, ఈ శరీరం ఉన్నది, నాకు ఒక పేరుంది, నాకు రూపం ఉన్నది. ఈ నామరూపం వెనుకాల ఎవరున్నారంటే కనపడేది ఇది, దీన్ని నిలబెట్టేది ఎవరో అది తెలియదు మనకు. అది తెలుసుకోవడానికి కష్టపడుతున్నాం ఇప్పుడంతా, మనం చేసే ప్రయత్నం అదే. ఈ నామరూపాలకి అంతర వెనకాల ఆధారంగా అధిష్టానంగా, ఇప్పుడు నేను ఉన్నవాడినే లేనివాడినే, ఉన్నవాడినే ధనవంతుడని కాదు ఇక్కడ అర్థం, నేను ఉన్నవాడినా లేనివాడినా అంటే ధనవంతుడినే అని అర్థం కాదు. ఇక్కడ ఏమిటంటే అర్థం, నేను ఉనికి కలగవాడినా లేదా, ఉనికి ఉన్న తర్వాతనే నేను మిగతా వ్యవహారం అంతా చేస్తాను, లేకపోతే వ్యవహారం చేయలేను. ఉనికి లేకుండా ఏం వ్యవహారం చేస్తామండి చెప్పండి? ఇప్పుడు ముందు లేవంగానే నేనున్నాను అబ్బా వదిలిపెట్టు వ్యవహారం అన్నాడు. ఒకవేళ నాకు ఉనికి లేదనుకోండి, నేను ఉన్నాను, ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అనేది అన్ని తర్వాత కదా. ఎలా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను అని ఎప్పుడు వస్తాయి? నేను ఉన్న తర్వాతనే కదా వచ్చేది. మరి ఏది ముఖ్యం? తినడం ముఖ్యమా? ఉన్నవాడు తింటాడా, లేనివాడు తింటాడా? ఉనికి గలవాడు తింటాడు. కనుక తినాలంటే ఉనికి ముందు కావాలి. సినిమా చూస్తున్నాను అన్నావు, ఉన్నవాడు చూస్తున్నాడా సినిమా, లేనివాడా చూస్తున్నది? అక్కడ ఉండి ఉండాలి, చూడాలి అంటే. కనుక ఉనికి తరువాతనే నీ పని మొదలవుతుంది. చూస్తున్నాను అన్నావు, ఉనికి ఉన్నవాడు చూస్తున్నాడా లేకుండా చూస్తున్నావా? ఉంటేనే చూస్తావు, నువ్వు ఉంటేనే నువ్వు చూడగలవు, నువ్వు ఉంటేనే నువ్వు తినగలవు, నువ్వు ఉంటేనే నువ్వు వాసన చూడగలవు, నువ్వు ఉంటేనే వినగలవు, నువ్వు ఉంటేనే మాట్లాడగలవు, నువ్వు ఉంటేనే వ్యవహారం చేయగలవు. కనుక ఉండడం అనేది ముఖ్యం. అన్నిటి వెనకాల ఉండడం, ఉండడం అనేది ఒకటి ఉన్నది. తే నామరూపయోహో, ఆ నామరూపములకు వెనక యత్ సత్యం తత్ బ్రహ్మ, అది బ్రహ్మ, అదే ఉనికి. దాన్ని పట్టించుకోకుండా ఈ జుట్టు నుంచి గోడ దాకా, పొద్దున్న నుంచి రాత్రి దాకా సేవ చేసి చేసి చేసి, ఒక రోజా రెండు రోజులా దీనికి పోషణ చేసి చేసి అలసిపోయి సొలిసిపోయి, ఒక సంవత్సరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, దశాబ్దాలు, ఒక జన్మ కాదు, రెండు జన్మ కాదు, అనేక జన్మలు ఇలా చేస్తున్నాడే కానీ గురువు చెప్తుంటే ఆలకిద్దామని లేదు. ఎందుకంటే చతుష్టయం పట్టుకొని కూర్చుంది నాలుగు పక్కల, నాలుగు దిక్కుల్లో. చతుష్టయం తెలుసు కదా, దుష్ట చతుష్టయం, అహంకార మమకార రాగం ద్వేషం మనల్ని పట్టుకొని అట్టుకొళ్ళి లాగుతుంది. ఇంట్లో పిల్లలు కూడా ఏడిపించేటప్పుడు వీడు ఒకళ్ళు లాగుతూ ఉంటాడు, వాడొక పక్కన లాగుతూ ఉంటాడు. పిల్లలు కూడా ఏడిపించేటప్పుడు, నలుగురు పిల్లలు ఉండేవాడు కదా ఆ రోజుల్లో, నాలుగు పక్కన పీకుతుంటారు, ఇప్పుడు ఒకడే పీకుతుంటాడు. నలుగురు అక్కర్లేదు, ఇప్పుడు ఒకడు చాలు, ఘనకార్యాలు చేస్తుంటాడు. ఈ పిల్లలు ఎట్లా చేస్తారో, ఈ అహంకార మమకార రాగద్వేషాలు కూడా అలా పట్టుకొని మనల్ని చిన్న భిన్నం చేస్తున్నాయి. అందుకని లేకపోతే ఒక క్లాసులో అహం బ్రహ్మాస్మి అని చెప్పచ్చు కదండి మనం. గురువుగారు అంత గొంతు చించుకొని అరుస్తున్నా కూడా మైకులు పెట్టుకొని స్పీకర్లు పెట్టి ఎందుకు చెప్పలేకపోతున్నామంటే, అక్కడ కూర్చున్నారు నలుగురు మనల్ని వేధిస్తున్నారు. వేపుడు వేయించినట్లే, వేపుడు వేయిస్తేమో తెలుసా, కాసేపటికి నల్లగా అయిపోతుంది, మనం కూడా అట్టగా నల్లగా అయిపోయి దిగులు చింతలత కూర్చుంటున్నాం. అట్లా ఉంటుంది మన పని. జీవాత్మ భావం అంటారు దాన్ని, అలా పొందుతాడు. నామరూపయోహోతే వాటికి సత్యం ఎవరు ఉంటే నేను బ్రహ్మనని తెలుసుకోవాలి కదా. ఇంతటి విషయం చెప్తున్నారు స్వామిని. అసలు ఈ విషయాన్ని నేను తెలుసుకొని ప్రపంచానికి చాటాలని ఒక స్టూడెంట్ రాడు దగ్గరికి, అలా విని అర్థమవుతుందంటారా? నాకు నాకు అర్థమవుతుందంటానే అంటూనే ఉంటారు పదేళ్ల నుంచి. కానీ ఇంత చెప్తూ ఉంటే ఓకే నాకు అర్థమైపోయింది స్వామిని, ఇంతే విషయాన్ని నేను అందరికీ టామ్ టామ్ చేస్తానని అనొద్దు. వేరే విషయాలని టామ్ టామ్ చేస్తాం. టామ్ టామ్ అంటే తెలుసా, దండోరా. అలా చేస్తామంటారే కానీ మిగతా విషయాలు, ఇట్లాంటి విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకొని ఎంత తొందరగా ప్రచారం చేయాలి, ఎంత తొందరగా దీన్ని వ్యాపింపజేయాలి. వైరస్ పోయినట్లు పోవాలి, వైరస్ కంటే ముందుగా వెళ్ళాలి, వైర్లెస్ లాగా పోవాలి. వైరస్ వద్దు మనకు, వైర్లెస్. అట్లా పోవాలంటే నేను అందులో ఇమిడిపోవాలి. అందులో ఇమిడిపోవాలంటే దానికోసం తపించాలి. దానికోసం తపించాలంటే దాని యొక్క నిజమైన అర్థం తెలుసుకోవాలి. దాని మీద నిజమైన అర్థం తెలుసుకోవాలంటే నేను కొన్ని త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వమానశు. ఈ భోగాలు, ఈ యొక్క కుటుంబం, పిల్లలు, సంసారం, ఇదంతా కూడా మనసు నుంచి బయటికి తీయాలి. నువ్వు పారిపోవద్దు అక్కడి నుంచి. ఉంటాయి ఓ పక్కన, వాటికి వాటికి ఉంటాయి, వాటినన్నిటి మనసులో పెట్టుకొని ఎందుకు అంత ఆ మనసునంతా అట్లా కలుషితం చేసుకుంటావు అంటుంది శాస్త్రం. నేననలేదండి, శాస్త్రం చెప్తుంది. నామరూపయోహో యత్ సత్యం తత్ బ్రహ్మ. ఈ నామరూపాలకి సత్యం ఏమిటి? నేను ఆ బ్రహ్మని. మన నామరూపాలకు అతుక్కుపోయి వదిలిపెట్టకుండా గురువు గారు ఇనప బ్రష్ వేసి రుద్దుతున్నారు కూడా పోవడంలా, స్టీల్కి తుప్పు పెడితే ఇనప బ్రష్ే రుద్దుతాం, కాస్త తుప్పన్న పోతుందేమని. అట్లా ఉపనిషత్తు వాక్యాలు పెట్టి రుద్దుతూ ఉంటే ఎక్కడ పో అంటే అంత తిక్కుగా ఉందన్నమాట. మీకు కాదు చెప్తున్న లోకంలో. సరే, తే యదంతరా తత్ బ్రహ్మ. ఆ బ్రహ్మం ఎటువంటిది? అమృతం. దానికి మరణం లేదు. ఆ బ్రహ్మము నేనే, నా స్వరూపమే, ఆత్మస్వరూపం. తద్ బ్రహ్మ అమృతం స ఆత్మ. చూడండి మహావాక్యం, ఏదైతే అన్ని నామరూపాలకు ఆధారంగా ఉన్నదో అది బ్రహ్మ. ఆ బ్రహ్మకి అది శాశ్వతం, అమృత స్వరూపం. దానికి మరణం లేదు, పుట్టుక లేదు. అటువంటి మరణరహితమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి బ్రహ్మ ఎవరో తెలుసా? అది ఎవరో కాదు, ఐతదాత్మ్యమిదగం సర్వం స ఆత్మ శ్వేతకేతో. ఐతదాత్మ్యమిదగం సర్వం తత్ సత్యం స ఆత్మ. అది నువ్వే అయ్యున్నావు. అందుకని ఈ యొక్క శారీరక సంబంధమైనటువంటివి, మమకార సంబంధమైనటువంటివన్నీ కూడా సెకండరీ, ఇన్సిగ్నిఫికెంట్. దే షుడ్ నాట్ కమ్ అండ్ డామినేట్ ఇన్ మై మైండ్. నో పర్మిషన్. టుడే ఆన్వర్డ్స్ కట్ కట్ కట్. టుడే ఆన్వర్డ్స్ ఎప్పుడో చేసేసామండి అని చెప్పాలి. స్వామిని ఈరోజు ఖచ్చితంగా చేస్తా, ఫోన్లో ఈరోజు అన్నా చెయ్యి. మనం వదిలిపెట్టాం వాటిని, అవి పట్టుకుని పీకుతూనే ఉంటే ఎప్పటికి మనకి ఈ విషయం అర్థమయ్యేది? మళ్ళీ అందులో మునిగిపోతాం. చెప్పకూడదు కుడితి తోటలో పడ్డ ఎలుకలాగా అన్నారు. పాలల్లో పడ్డ ఎలుకలాగా అలా చూసారా? కుడితి తోటలో. ఎందుకంటే ఈ అహంకార మమకారాలన్నీ కుడితి తొట్టిలా అండి. మనల్ని దిగులు చింతల్లో ముంచేవన్నీ కుడితి తొట్టి కాక ఏంటి చెప్పండి? ఆ సంబంధాలన్నీ ఒక దైవస్వరూపంగా, ఆత్మస్వరూపంగా చింతన చేస్తే అది అమృతంలో మనం ఓలలాడుతున్నట్లే. మీరు మార్చాలి ఆ యొక్క కుడితి తోటిని అమృతంగా మార్చాలి. మార్చాలంటే ఏం చేయాలి? వాళ్లల్లో ఉన్న ఆత్మతత్వాన్ని గ్రహించండి. ఆ సంబంధ బాంధవ్యాలకు వెనుకనున్నటువంటి చైతన్యాన్ని గ్రహించండి. అప్పుడు అంతా కూడా ఆనందమయం, ఆత్మమయం, నేనే అంతటా. ఇది మార్చుకోవడంలో మన చేతుల్లో ఉంది. మార్చడం మన చేతుల్లో ఉంది. అది విషయం. అమృతం స ఆత్మ ప్రజాపతే సభాం వేష్య ప్రపద్యే. ప్రజాపతి యొక్క సభాభవనానికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు ఇంద్రుడు కూడా. సభాం వేష్మ, వేష్మ అంటే ఆ యొక్క భవనానికి వెళ్ళి ఆత్మని విషయాన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు నేను జీవాత్మని కాదు పరమాత్మని అని తెలుసుకోవాలి. మొదటి మెట్టేమిటి? ఈ శరీర అభిమానం, అహంకారం. అందరూ అలాగే పుడతారు. కొంచెం సత్సంగం వంటి ఉండడం వలన నేను జీవాత్మని, నాలో ఆత్మ ఉన్నది, ఆ పరమాత్మ కరుణ కావాలి, కృప కావాలని ప్రయత్నం చేయడం అదొక మెట్టు. తర్వాత మెట్టు, దాని తర్వాత నేనేమిటి, పరమాత్మ ఏమిటి, నేనేమిటి, వేరువేరు ఎక్కడ ఉంటాం, నేను పరమాత్మని అని తెలుసుకోవాలి. అలా మెట్టు మెట్టుగా ఎదగాలి మనిషి. అప్పుడు విదేహముక్తి. విదేహముక్తి వచ్చిన తర్వాత మనకేం తెలుస్తుందండి? ఉన్నదా లేదా మనం ఏమిటని తెలియదు. అందుకని బతికి ఉండగానే, ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే తెలుసుకుంటే ఆనందం. పోయిన తర్వాత మనిషికి మా తాతగారి ఆస్తి అంతా ఇచ్చానని వస్తే ఏం ప్రయోజనం? నేను ఉండగానే మా తాతగారి ఆస్తి నా దగ్గరికి వస్తే నేను అనుభవించగలను, లేకపోతే ఏమనుభవిస్తాం పోయిన తర్వాతనా? అందుకని జీవించి ఉండగానే ఈ జ్ఞానం రావాలి. ఆ విషయం చెప్తున్నారు. సభాం వేష్మ ప్రపద్యే. అక్కడ తెలుసుకోవడం వల్ల ఏమని తెలుసుకున్నాను? యశోహం. యశ అంటే ఆత్మ, నేను ఆత్మని. యశోహం యశహహం భవామి బ్రాహ్మణానాం. బ్రాహ్మణులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆత్మను నేనే. బ్రాహ్మణానాం యశ, బ్రాహ్మణయందు ఉన్నటువంటి ఆత్మను నేనే. రాజ్ఞాం యశ, రాజుల యందు, క్షత్రియుల యందు ఉన్నటువంటి ఆత్మను నేనే. విషాం యశ, వైశ్యుల యందు ఉన్న ఆత్మని నేనే. యశ అహం, నేను యశస్సు, ఆత్మని, స్వరూపాన్ని అందరి యందు ఉన్నాను. అహం అను ప్రాపస్సీనరు. ఆ యశమును, ఆత్మస్వరూపాన్ని పొంది తెలుసుకొని సహా అహం యశ, యశసాం యశ. ఒక యశ లేదు ఇక్కడ తెలుగు పుస్తకంలో. యశసాం యశః రాసుకోండి. ఇంకొక యశః రాసుకోవాలి. యశః యశసాం యశః అంటే ఈ శరీరాలన్నింటిలో శరీరాణం యశః, ఈ శరీరాలన్నింటిలో ప్రవేశించినటువంటి ఆత్మను నేనే. నాలుగో లైన్లో మధ్యలో వస్తుంది యశసాం యశః. ఆత్మా అహం భవామి, శరీరాణం ఆత్మా అహం భవామి, అన్ని శరీరాలలో ఉన్నది నేనే ఆత్మని. శేతమదత్కం అదత్కం శేతం లిందుమాభిగాం లిందుమాభిగాం. ఈ పదాలు మీకు ఎక్కడ డిక్షనరీలో దొరకవు, సంస్కృత డిక్షనరీలో కూడా దొరకవు. ఇవన్నీ వేదిక యూసేజ్. ఏమిటి దీని సారాంశం చెప్తాను. మాభిగాం, నేను పొందకుండా ఉండుగాక. ఈ జ్ఞానం పొందిన వ్యక్తి ఏమనుకుంటాడంటే నేను మళ్ళీ మాతృగర్భంలో పడి ఆ నరకాన్ని అనుభవించకుండా ఉండుగాక అని అర్థం. అంటే ఏమిటి, నాకు పునర్జన్మ లేకుండా ఉండుగాక. స్త్రీ గర్భం అంటే రకరకాలైనటువంటి ఈ మాయలో పడకుండా ఉండుగాక అని అర్థం. శేతం అదత్కం అదత్కం శేతం లిందుమాభిగాం. కనుక ఈ యొక్క మాతృ అంటే ఏ జీవరాశి యొక్క మాతృగర్భమైన స్త్రీ గర్భం ఉంటుంది కదా, ఆ స్త్రీ జీవరాశి ఆ గర్భంలో ప్రవేశించి నరక యాతన నేను అనుభవించకుండా ఉండుగాక అని ఆ సంకల్పం అన్నమాట. జ్ఞానాన్ని పొంది నేను ఇక ఎటువంటి జనన మరణాలతో కూడినటువంటి వ్యాధి ముసలితనంతో కూడినటువంటి ఈ జన్మను నాకు వద్దు, నేను ఆత్మని స్వరూపాన్ని నేను ఈ లంపటలో పడను అని తెలుసుకున్నాడు అన్నారు. ఇది ఒక తర్వాత 13వ మంత్రానికి వెళతాం. ఇది ప్రార్థన. 13వ మంత్రంలో ప్రార్థన చెప్తున్నారు. సగుణ బ్రహ్మ ఉపాసన జీవితాంతం చెయ్యాలి అని అక్కడ చెప్పబడింది. శ్యామా చబలం ప్రపద్యే, ఇది ఉపాసన ప్రార్థన, ఉపాసకుడు చేసే ప్రార్థన మంత్రం. శ్యామ శబలం ప్రపద్యే, శబల శ్యామం ప్రపద్యే, అది ప్రార్థన. అజ్ఞానం వలన ఇక్కడ శ్యామ అంటే నలుపు, శబలం అంటే రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా అంటే ద్వైతం ఏదైతే ఉందో అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా నేను పరమాత్మనై ఉండి కూడా అజ్ఞానం వలన జీవాత్మ రూపంలో వ్యక్తమవుతూ జీవాత్మని అనుకుంటూ దిగులు పడుతున్నాను, భయపడుతున్నాను, పరమాత్మనని మర్చిపోయినాను అజ్ఞానం వలన. శ్యామా శబలం శబలాత్ శ్యామం, శ్యామా శబలం ప్రపద్యే శబలా శ్యామం ప్రపద్యే. నేను ఈ పరమాత్మనైన నేను జీవాత్మగా కనపడుతున్నాను. ఆంతరం బాహ్యం, ఆంతరం బాహ్యం అని అర్థం. ఇక్కడ ఇంకొక అర్థం, ఈ జీవాత్మ శ్యామా శబలం ప్రపద్యే, జీవాత్మ భావము నుండి పరమాత్మ భావమును పొందెదను గాక. జీవ పరమాత్మ భావమును వదిలి జీవాత్మ భావమును పొందాను. ఈ జీవాత్మ భావము నుండి నేను మళ్ళీ పరమాత్మ భావమును జ్ఞానమును పొందెదను గాక. ఇది ప్రార్థన ఉపాసన. ఇది రెండవ విషయం. మొదటి విషయం ఏమో క్రింద 14 ఖండంలో చూశాను, ఇక్కడ రెండవ విషయం ఏమో 13వ ఖండంలో. మూడో విషయం ఏమిటంటే ప్రజాపతేహే సభాం భీష్మ అని చెప్పి రెండవ ప్రార్థన ఇక్కడ వచ్చింది. ఇప్పుడేమో ఇది మొదటి ప్రార్థన. మహావాక్యం తర్వాత 14వ ఖండంలో రెండు లైన్లు మహావాక్యం, అది జ్ఞానికి. 13వ ఖండంలోనేమో మొదటి ప్రార్థన శ్యామా శ్యామా శబలం శబలా శ్యామం ప్రపద్య అనేది మొదటి ప్రార్థన. మూడవ ప్రార్థన ఏంటంటే 14వ ఖండంలో వస్తుంది. అక్కడ చెప్పాను కదా భీష్మ సభాపతిం సభాం భీష్మ, ఆ బ్రహ్మ ప్రజాపతి సభాను అంటే ఈ రెండవ ప్రార్థన. బ్రహ్మదేవుడి యొక్క భవనం అంటే ఈ శరీరత్రయం, ఈ శరీరత్రయం వదిలి నేను సర్వాత్మ భావమును యశస్సును పొందుగాక. యశః అహం, ఈ శరీరత్రయాన్ని వదిలిపెట్టి ప్రజాపతి వేష్మ అంటే ఈ ప్రజాపతి వలన సృష్టింపబడినటువంటి శరీరత్రయం ప్రపంచత్రయం ఉంది కదా, ఇదంతా కూడా వదిలిపెట్టి అభిమానం వదిలిపెట్టి, శరీరం వదిలిపెట్టక్కర్లేదు, అభిమానం వదిలిపెట్టి నేను ఏం చెయ్యాలి అన్నారు. ఆ పరమాత్మ సర్వాత్మ భావాన్ని పొందుగాక. బ్రాహ్మణులో నేనే ఉన్నాను, వైశ్యులలో నేనే ఉన్నాను, క్షత్రియులలో నేనే ఉన్నాను, పొందుదును గాక అనేది ప్రార్థన. ఇది ఈ మంత్రముల యొక్క సారాంశం అని చెప్పి, ఇప్పుడు ఈ మూడవ ఈ ఉపాసన అయిన తర్వాత ఎలా ఏ విధంగా అనేదానికి ఉదాహరణ. 13వ ఖండంలో ప్రార్థన తర్వాత ఎలాగైతే ఒక గుర్రం అశ్వః రోమాణి ఇవ, ఒక గుర్రం తన యొక్క బాగా పరిగెత్తిన తర్వాత అలసిపోతుంది. ఒక గుర్రం దుమ్ములో ఆ దుమ్మంతా దాని మీద పడితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందంటే శరీరాన్ని విదిలిస్తుందిట. విదిలించినప్పుడు ఏమవుతుంది? మట్టి అంతా దుమ్మంతా కింద పడిపోతుంది. అట్లాగే నేను కూడా విదిలిచ్చేస్తా. ఏమిటి? ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచం మొత్తాన్ని విధుత్వ అన్నాడు. ధూత్వ అంటే విదిలించి అన్నాడు. అంటే ఏంటి? అభిమానం వదిలిపెట్టి అని అర్థం. అజ్ఞానాన్ని వదిలిపెట్టి ఈ శరీర భావాన్ని వదిలిపెట్టి సర్వాత్మ భావాన్ని పొందుతాను అన్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్గా మనం ఆ యొక్క గుర్రంలాగా పాపాన్ని వదిలించుకుంటాను. విధూయ పాపం, 13వ ఖండంలో 2వ లైన్, విధూయ పాపం, పాపాన్ని విదిలించేస్తాను. నేనేం పాపం చేశాను, ఏ పాపం చేశాను అనకూడదు. ఇక్కడి నుంచి వేదాంతం చదివే స్టూడెంట్స్ ఆ నోట్లో నుంచి ఆ మాట రాకూడదు. తప్పే కదా, గురువుగారు పాపం అంత కష్టపడి చెప్తుంటే పాపం చేశాననే మాట రావచ్చా మన నోట్లో? విధూయ అన్నాడు, వదిలిపెట్టు, విదిలించేసి. తర్వాత ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. చంద్ర ఇవ రాహోర్ ముఖాత్ ప్రముచ్చ, ఎలాగైతే రాహు నోట్లో పడినటువంటి చంద్రుడు పాపం ఏమైంది, ఆయన కాంతి కనపడదు. రాహు నోట్లో పడిన చంద్రుడు కాసేపటికి బయటకు వచ్చినట్లుగా నేను ఈ అజ్ఞానం నుంచి, ఈ శరీర అభిమానం అహంకారం నుంచి బయటకు వచ్చేస్తాను. ప్రముచ్చ అన్నాడు. ప్రముచ్చ అయితే బయటకు వస్తే ఏమవుతుంది? ముఖం ప్రశాంతంగా ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటుంది. వెలిగిపోవడం అంటే ఏమిటి? ఆనందో బ్రహ్మీ దివ్యజానాత్, శాంతి, పరమశాంతి ముఖంలో కనపడుతుంది. ఆనందం, సుఖం అన్నీ కూడా ఆ ముఖంలో అలా ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లోపల జ్ఞానం ఉంటుంది, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. బాగా చెప్తాం, మనం లోపల మనసులో ఏముంటే వెంటనే కనపడతాయి ముఖంలో, ఎక్కడికి దాక్కోలేవు అవన్నీ కూడా. అట్లా ఉండాలి ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి అయినా ఎంత చాంద్రోగ్యం అయిపోతున్నది కదా. 10 ఉపనిషత్తుల తర్వాత కూడా ఇంకా ముఖం ఇంకా సరిగ్గా కాలేదంటే ఏ ప్లాస్టిక్ సర్జరీ చేసినా కూడా సరిగ్గా కాదు. అది జోక్గా అంటున్నాను. ఓకే. ప్రముచ్చ ధూత్వా శరీరం అకృతం కృతాత్మ, ఈ శరీర అభిమానాన్ని వదిలిపెట్టేసి ధూత్వా అకృతం కృతాత్మ. అకృతం, అకృతం అంటే బ్రహ్మ, అకృతం అంటే అజన్యం, జననం లేనటువంటి, చెయ్యబడనటువంటి, పుట్టనటువంటి అకృతం, శాశ్వతమైనటువంటి అని అర్థం. కృతాత్మ, కృతాత్మ అన్నీ పొందిన వాణ్ణి అవుతాను. ఏమి పొందాలనుకున్నానో అది పొందినట్లే. జీవితంలో పొందాలనుకున్నాను కాదు, జ్ఞానంతో, శాస్త్రం ప్రకారం. బ్రహ్మలోకం అభిసంభవామి, ఇక్కడ బ్రహ్మలోకం అంటే బ్రహ్మ చైతన్యం ఐక్యం అని అర్థం. ఇది అభిసంభవామి, నేను ఆ బ్రహ్మ ఐక్య జ్ఞానాన్ని పొందేదనుగాక. అందుకని రెండు ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి, రాహు చంద్రుడు, తర్వాత గుర్రం. 14వ ఖండంలోకి వెళతాం ఇప్పుడు. చివరి ఖండం 15వ ఖండం, పెద్ద మంత్రం, అదే పేజీలో క్రింద ఉన్నది చూడండి. తద్ధైతద్బ్రహ్మ ప్రజాపతయః ఉవాచ, ప్రజాపతిర్మనవే మను ప్రజాభ్యః ఆచార్య కులాద్వేదమధీత్య యథావిధానం గురోః కర్మాతిశేషేణ അഭിസമാവൃത്യ കുടുംബേഷു ചൗദേശേ സ്വാധ്യായമധീയാനഃ ധാർമികാന് വിദധത് ആത്മനി സർവേന്ദ്രിയാണി സംപ്രതിഷ്ഠാപ്യ അഹിംസാം സർവഭൂതാന് അന്യത്ര തീർത്ഥിഭ്യഃ സഖൽവേയം വർത്തേയന് യാവദായുഷം ബ്രഹ്മലോകമഭിസംപദ്യതേ ന ച പുനരാവർത്തതേ ന ച പുനരാവർത്തതേ തദേതദ് ബ്രഹ്മ പ്രജാപതയഃ ഉവാച. ഈ ബ്രഹ്മ ഗുരുഞ്ചി ബ്രഹ്മ തദേതത് ഈ വിഷയാന്നി ഈ സത്യാന്നി ഹിരണ്യഗർഭ ബ്രഹ്മ ദീർഘം ചുശാന ഹിരണ്യഗർഭ എന്ന് അർത്ഥം. ചതുർമുഖ ബ്രഹ്മ പ്രജാപതയ ഉവാച, പ്രജാപതിക്ക് ബോധിച്ചാടു മൊദട. എവരു ആ ബ്രഹ്മദേവുടു പ്രജാപതിക്ക് ബോധിച്ചാടു മൊദട. അപ്പോൾ പ്രജാപതി ഏം ചെയ്യാടു? മനുവിക്ക് ബോധിച്ചാടു. പ്രജാപതി മനവേ മനുവിക്ക് ബോധിച്ചാടു. മനു ഏം ചെയ്യാടു? പ്രജാഭ്യഹ മനുഹു പ്രജാഭ്യഹ തന സന്തതിക്ക് പ്രജലക്ക് ബോധിച്ചാടു. തർവാത മനു മഹാരാജു അലാഗേ അന്തരു ഏം ചെയ്യാലട ഈ വിധങ്ങ ഈ വിദ്യനി മനക്കു ആ പരമാത്മുടു ഹിരണ്യഗർഭുടി ഇസ്തേ പ്രഥമ മുണ്ടകോപനിഷത്തുല ചൂസാം. ബ്രഹ്മദേവാനാം പ്രഥമ സംഭവ വിശ്വസ്യ കർത്ത ഭുവനസ്യ ഗുപ്ത. ആയന മൊദടി ശിഷ്യുടു പരമാത്മുടിക്ക് അലാ 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 വച്ചിന്ദ്. తర్వాత మనువు మనువు దగ్గర నుంచి మనకు ఇట్లా వస్తూ ఉన్నది గురు పరంపర ద్వారా. కనుక అక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఆచార్య కులాద్వేదం అధీత్య గురుకులానికి వెళ్ళాలట చెప్తున్నారు చివరిగా. మండు చాందోగ్యోపనిషత్తులో చివరికి సజెషన్ ఏంటో తెలుసా అందరికీ? అబ్బాయిలందరినీ ఇంజనీరింగ్ కాలేజీకి పంపిస్తారు మీరు పిచ్చివాళ్ళు, మీకు తెలియడం లేదు, గురుకులానికి పంపించండిరా అన్నారు. అక్కడ ఆర్ష విద్య గురుకులం ఉంది కదా, అక్కడ పంపించవచ్చు కదా వేదాంతం చదవడానికి పిల్లల్ని. బ్యాంకు ఉద్యోగం వస్తుందా, ఆ ఉద్యోగం వస్తుంది, ఈ ఉద్యోగం వస్తుంది, ఏమండి సంపాదిస్తారు చెప్పండి? ఏంటి సంపాదించేది వాళ్ళు? ఒరే మా జీవితాలైనా వృధా చేసుకున్నా, నువ్వన్నా పోయి చదువుకోరా అని చెప్పి అక్కడికి పంపిస్తే వాళ్ళు చక్కగా సంస్కృతం నేర్పుతారు, వేదాంతం నేర్పుతారు. వాళ్ళు నేర్పని ఏంటి అసలు ఇవన్నీ? ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అన్నీ నేర్పుతారు. అక్కడ పంపిస్తామా ధైర్యంగా? పంపించమంటున్నారు చూడండి. ఆచార్యాత్ ఆచార్య కులాత్ అంటే గురుకులాత్ వేదం అధీత్య ఈ యొక్క ఉపనిషత్తులన్నీ చదవాలి నేర్చుకోవాలి. అబ్బాయికి ఉద్యోగం రాలేదు, అమ్మాయికి ఉద్యోగం రాలేదు, దిగులు పడిపోతారు ఏమిటో. అక్కడికి పంపించండి వాళ్ళు, ఎంత ఆనందంగా జయిస్తారు, తర్వాత మీకెంత ఆనందం వస్తుందో మీకు తెలియదు. చూడండి ఇప్పుడు మీకు రాబోయే ఆనందం ఏమి లేదు, మహా ఆనందం ఏదో ఉంటున్నాం అంతే. ఏదో కాసేపు సినిమా చూస్తాం, టీవీ చూస్తాం, పడుకుంటాం, నిద్రపోతాం. కానీ మన పిల్లల్ని వాళ్ళ జన్మ సార్థకమయ్యేటటువంటి విద్యను కనుక ఇస్తే అట్లాంటి ఆనందం మనకి ఇంకా ఏమన్నా దానికి సమానం ఉందా ప్రపంచంలో? ఏం చేయలేకపోతున్నాం మన పిల్లల్ని, మనం ఎందుకు అలా వాళ్ళని ఆ మార్గంలోకి తేలేకపోతున్నాం? కారణం తెలుసా? పిల్లల దోషం కాదు, మనలో పటుత్వమైనటువంటి జ్ఞానం లేదు, ఆ దృఢత లేదు. లేకపోవడం వల్లనే మనం చేయలేకపోతున్నాం. కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు చేస్తాం? వెంటనే పంపిస్తాం. వాళ్ళు అసలు ఇంకా మాట్లాడకుండా మనం చెప్పిన మాట వింటారు. అంత శక్తి కావాలి మనకు. అంత శక్తి లేదు, అందుకని చేయలేకపోతున్నాం. ఉపనిషత్తు చెప్తోంది చెయ్యండి అని. అధీత్య తర్వాత యథావిధానం గురోహో కర్మాతి శేషేణ. యథావిధిగా గురువుకి సేవ చేసి గురువు దగ్గర ఉండి అభిసమావృత్య అంటే కన్వకేషన్. తర్వాత సర్టిఫికేట్లు ఏమైనా ఇస్తారు కదా, క్యాప్లు పెడతారు కదా, కన్వకేషన్ అంటారు. చదువు అంతా అయిపోయిన తర్వాత పూర్తి చేసుకొని వచ్చి చక్కగా చక్కగా ఏం చేయాలి? పెళ్లి చేసుకో. పెళ్లి వద్దనలే శాస్త్రం, కుటుంబే వివాహం చేసుకో. అందుకని గురుకులాలలో ఆత్మవిద్య చెప్పేవాళ్ళు, వాళ్ళకి ప్రొఫెషన్కి కావాల్సిన విద్య చెప్పేవాళ్ళు, రెండు ఉండేవి. మెటీరియలిస్టిక్ సైన్స్, స్పిరిచువల్ సైన్స్. మనం ఏం చేస్తున్నాం, పిల్లలకు ఓన్లీ మెటీరియలిస్టిక్ సైన్సే ఇస్తున్నాం మన కాలేజీల్లో. అవి లేవు ఇప్పుడు. అందుకని వరే నీకు ఇక్కడ చదువు అయిపోయింది, ఇప్పుడు అక్కడికి పోయి చదువుకున్నరా, అప్పుడు తర్వాత ఉద్యోగం చేసి తర్వాత పెళ్లి చేస్తా అని చెప్పాలి. ఏం చేస్తున్నాం మనం? అందుకని ఆ విద్య ఈ విద్య రెండు ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉండవచ్చు. అదే చెప్తున్నా, కుటుంబే శుచౌ దేశే, మంచి శుచౌ దేశ శుభ్రమైన ప్రదేశంలో, ఖలు నా ఖలు శుచౌ దేశే స్వాధ్యాయం అధీయమాన. వివాహం అయిన తర్వాత కూడా ఇంటికి వచ్చి చదివిన పాఠాలన్నీ నెమరు వేయాలి. ఏమేమి చదువుకున్నామో గురుకులంలో అవన్నీ కూడా చదవాలి. చదివి ధార్మికాన్ విదదత్, ధర్మ ధార్మికంగా సంపాదించు, ధనాన్ని సంపాదించు, ధార్మికంగా జీవించు. ఆత్మని సర్వేంద్రియాణి సంప్రతిష్టాప్య, చూసారా, చదువు, గురుకులం, నీ వృత్తి, వృత్తి విద్య, ఆత్మవిద్య రెండు పెట్టుకొని కుటుంబం, పిల్లలు అన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ ఆత్మజ్ఞానంలోకి, ఆత్మని ఈ ఇంద్రియాలని మనసును నిగ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. మన ఉపనిషత్తులు చూసారా, ఎక్కడన్నా నువ్వు సన్యాసం తీసుకోని చెప్పిందా? చెప్పలే. కుటుంబే శుచౌ దేశే ధార్మికంగా ఉండి బాగా సంపాదించుకొని పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళని ధర్మ మార్గంలో పెంచి నువ్వు హాయిగా నీ సాధన చేసుకుంటూ ఆ గురుకులంలో చదువుకున్న ఆత్మవిద్యని నెమరు వేసుకుంటూ కూర్చోరా అంటే తాళం గుత్తులు పెట్టుకొని వదలకుండా ఏమిటి చేసేది నువ్వు అంటున్నది శాస్త్రం. సరే, సర్వే ఇంద్రియాణి సంప్రతిష్టాప్య అహింసని పాటించమంటున్నది. అన్ని భూత జీవరాశులయందు అహింసని పాటించు. అన్యత్ర తీర్థేభ్యః సహా ఖలు ఏవం వర్తయన్. వర్తయన్ అంటే ఎక్కడెక్కడ తీర్థ యాత్రలు చేయదలుచుకున్నావో చేసి అన్ని తీర్థాలు ఇక్కడే ఉన్నాయి అని చెప్పే జ్ఞానాన్ని పొందు. యావద్ ఆయుషం, జీవించినంత కాలం కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది జీవించు. యావదాయుషం బ్రహ్మలోకం అభిసంపద్యతే, బ్రహ్మలోకానికి వెళతావు. శుక్లగతి, ఎంత శుక్లగతి కదా, జ్ఞానం రాకపోతే శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతావు. నచే పునరావర్తతే, అలా వెళ్ళి క్రమముక్తిని పొందుతావు. ఇక్కడ జ్ఞానం వచ్చిందా సద్యోముక్తిని పొందుతావు. ఎయిదర్ వే యు ఆర్ ఇన్ అడ్వాంటేజియస్ పొజిషన్. సంపద్యతే నా పునరావర్తతే నా పునరావర్తతే. ఐక్య జ్ఞానం ఇక్కడ పొందితే సద్యోముక్తి, లేదా ఉపాసన చేస్తే సగుణ ఈశ్వర ఉపాసన శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదువుకుంటాం, చదువుకొని అక్కడ క్రమముక్తిని పొందుతాం. అందుకని ధర్మ మార్గంలో ఉంటే మంచిది. ధనము భోగాలలో పడిపోతే మనిషి ఆధ్యాత్మిక ఆత్మకు దూరం అయిపోతాడు. ఆత్మకు దూరమైన వాడికి ఎవరికి శాంతి అనే ప్రశ్న లేదు, 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 ఉండదు. ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. మనకి ఇల్లు తక్కువ, వాకిలి తక్కువ, ఆస్తులు తక్కువ, ఏమి తక్కువ, కానీ భయం ఉన్నదా లేదా, దిగులు ఉన్నదా లేదా చెప్పండి మీరే. కనుక దిగులు భయముతో కూడినటువంటి విద్యని మన పిల్లలకి ఇచ్చాం, పెద్దలు అదే చేస్తారు రేపు కూడా, వాళ్ళు ఇదే బాధ. పశ్చాత్తాపడాల్సి వస్తుంది, వాళ్ళు కూడా పశ్చాత్తాప, మీరు పట్టల్లా ఇప్పుడు అయ్యో ఇంత విద్యను చదువుకోకుండా అని పశ్చాత్తాపడుతున్నారు లేదా. అదే పశ్చాత్తాపాన్ని మనం ఆస్తిగా వాళ్ళకి ఇస్తున్నాం. అది మనం చేసే పని. ఇంటిని ఇచ్చానండి అన్నా, ఇంటితో పాటు పశ్చాత్తాపాన్ని కూడా ఇచ్చావు. ఎందుకంటే ఆత్మ విద్య కోసం మనం వాళ్ళని మంచి మార్గంలో పెట్టలే. అది పెట్టకుండా ఒక్క స్పిరిచువల్ మార్గాన్ని వదిలిపెట్టేసి ఇట్లా పెట్టాం మనం. అంటే మనం చేసిన తప్పిదం మనకు తెలియాలి, పొరపాటు మనకు తెలియాలి, చేస్తున్న తప్పిదం కూడా మనకు తెలియాలి. మాకు ఇష్టమేనండి వాళ్ళు రావడం లేదండి అన్నాడు. వాళ్ళు రావడం లేదంటే నీలో తీవ్రమైన జిజ్ఞాస ఉంటే సంకల్పం ఉండాలి. సత్యకామ సత్య సంకల్ప, సంకల్పం చెయ్యండి వచ్చి తీరుతుంది, రాకుండా పోదు. ప్రార్థన చెయ్యండి పరమాత్మని జరిగి తీరుతుంది. అది కావాలి, ముందు మనం చెయ్యాలి ప్రార్థన సంకల్పం అని చెప్పి ఇంకా పునర్జన్మ ఉండదు అన్నారు. ఇంతటితో 8వ అధ్యాయం అయిపోయింది. ఛాందోగ్య ఉపనిషత్తు కూడా పూర్తి అయింది. ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்சதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஹரிஹ ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. ஹரிஹ ஓம்.